ఓం శాంతి. మురళీ డేట్ 4/9/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ అనంతమైన డ్రామాలో హీరో హీరోయిన్ల పాత్ర మీదే, కాని బాబాది కాదు. బాబా వద్ద కేవలం పతితులను పావనంగా చేసే కళ మాత్రమే ఉంది. ప్రశ్న: బ్రహ్మ చిత్రాన్ని చూసి ఎవరైతే ప్రశ్నలు వేస్తారో వారికి ఏ రహస్యాన్ని అర్థం చేయించాలి? జవాబు: ఈ ఆత్మ ఆది ఆత్మ, తానే ఇప్పుడు అంతిమంలో ఉన్నాడు. మొట్టమొదట యువరాజైన శ్రీకృష్ణుడిని అంతిమ జన్మలోనే బాబా వస్తారు. ఇది పతిత తనువు, ఇప్పుడు ఇతడే మళ్లీ పావనంగా అవ్వాలి. ఇతడు భగవంతుడేమీ కాదు, భగవంతుడు సదా పావనంగా ఉంటారు. భగవంతుడు ఇతడి తనువు ఆధారాన్ని తీసుకున్నారు అని అర్థం చేయించండి. పాట: ఓ ప్రాణి, మనస్సనే దర్పణంలో నీ ముఖాన్ని చూసుకో. ఓం శాంతి. శాంతి కోసం భ్రమించవలసిన అవసరం లేదని బాబా పిల్లలకర్థం చేయించారు. గ్రహస్థ వ్యవహారంలో ఉంటే శాంతి లభించదు అని హఠయోగులైన సన్యాసులు భావిస్తారు. శాంతి అడవిలో లభిస్తుంది అని అంటారు, కాని అక్కడ కూడా శాంతి లభించదు అని బాబా తెలియచేస్తున్నారు. దీని గురించి ఒక ఉదాహరణ వినిపిస్తారు. రాణి తన కంఠంలో హారం పెట్టుకుని బయటంతా వెతుకుతుంది, అలాగే శాంతి మీ కంఠహారంగా ఉంది. మరి బయట ఎక్కడ వెతుకుతున్నారు? పిల్లలు, మీ ఆత్మస్వధర్మమే శాంతి. ఈ శరీరము మీ కర్మేంద్రియము, మీరు దీని ద్వారా పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఆత్మ వినాశనం లేనిది అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఆత్మ చిన్నగా పెద్దగా అవ్వదు, అలాగే అది వినాశనం అవ్వదు కూడా, కాని ఆత్మ పతితంగా అవుతుంది, మరలా తానే పావనంగా అవ్వవలసి ఉంటుంది. ఆత్మకు మొదట చిన్న శరీరం లభిస్తుంది, ఆ తర్వాత అది యువకునిగా వృద్ధునిగా అవుతుంది. కాని ఆత్మ ఒకే రకంగా ఉంటుంది. కావున మొట్టమొదట ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మనైన నేనే బ్యారిస్టర్గా అవుతాను అని భావించాలి. దీనినే ఆత్మాభిమాని భవ అని అంటారు. పిల్లలు, మీరు దేహ అభిమానులుగా అయిపోయారు, కావుననే స్వయాన్ని శరీరంగా భావిస్తున్నారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. నేను ఒక ఆత్మను అని, ఇది నా శరీరము అని మర్చిపోయారు. కావున ఇప్పుడు మిమ్మల్ని మీరు గుర్తించాలి. 84 జన్మలు కూడా ఆత్మనే తీసుకుంటుంది. ఎవరైతే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారో వారే మరలా దేవతలుగా అవ్వనున్నారని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. అలాగని అందరూ 84 జన్మలు తీసుకుంటారు అని కాదు. కొందరు మొదట వస్తారు, కొందరు 50-100 సంవత్సరాల తర్వాత కూడా వస్తూ ఉంటారు. కొందరు 80 జన్మలు, కొందరు 82 జన్మలు తీసుకుంటారు. మనుష్యులు 84 లక్షల జన్మలు తీసుకుంటారు అని అంటారు, కాని దానితో కూడా సంతృప్తి చెందక అణువణువులోనూ భగవంతుడు ఉన్నాడు అని అనేస్తారు. నేను ఏ మనుష్య తనువులోనూ లేను, మరి జంతువులలో, రాయి రప్పలలో, అణువణువులోనూ ఎలా ఉండగలను అని ఇప్పుడు స్వయంగా భగవంతుడే తెలియచేస్తున్నారు. నరకవాసులే చివరి నెంబర్లో తమో ప్రధానులుగా అవుతారని బాబా అర్థం చేయించారు. నేను ఇతడి అనేక జన్మల అంతిమంలో సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని స్వయంగా నేనే తెలియచేస్తున్నాను. 84 జన్మలు తీసుకున్నవారు తప్పకుండా పతితుడే అవుతాడు కదా, తాను పావనంగా ఉండడు కదా. మొదటి నెంబర్లో శ్రీకృష్ణుడు మొదటి యువరాజుగా ఉన్నారు. ఆ కృష్ణుడే పెరిగి తర్వాత శ్రీనారాయణుడుగా అవుతాడు. అందులో 20-25 సంవత్సరాలు తగ్గుతుంది కదా. నారాయణుడికి కూడా పూర్తి 84 జన్మలు అని అనలేరు. మొట్టమొదటివాడు శ్రీకృష్ణుడే. అతడే మళ్లీ స్వయంవరం తర్వాత నారాయణుడిగా అవుతాడు. పిల్లలే లెక్క చూడాలి కదా. కృష్ణుడే 5000 సంవత్సరాలలో పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే ఆది నుండి అంతిమం వరకు పాత్రను అభినయించారో అతడి తనువులోకే నేను కల్పకల్పము వస్తాను అని బాబా అర్థం చేయిస్తారు. నేను ఇంకా ఎవరి తనువులోకి రాను. లెక్కైతే ఉంది కదా, బ్రహ్మే మొదటి నెంబర్లో ఉన్నారు. నేను ఇంకా ఎవరిలోకి రాను, కేవలం ఒక్క బ్రహ్మలోకే ఎందుకు రావాలి అని మిమ్మల్ని చాలా మంది ప్రశ్నిస్తారు. కానీ ఇది ఒక లెక్క కదా, ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు అన్న మహిమ కూడా ఉన్నది. విష్ణువు లేక శంకరుని ద్వారా స్థాపన చెయ్యరు, ఇది ఇంకా ఎవరి పని కాదు. మనుష్యులకు రచయిత మరియు రచనను గురించి తెలియదు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇది రచింపబడిన రచింపబడుతున్న డ్రామా. మరి ఇక దేని గురించి చింతించాలి? ఇది ఈ సమయపు విషయం. ఏదైతే జరగనున్నదో అదే జరుగుతుంది, అది మారదు. ఈరోజు ఏదైతే జరిగిందో అది 5000 సంవత్సరాల తర్వాత మరలా జరుగుతుంది. ఏదైనా సంఘటనను చూసినప్పుడు ఇదేమీ కొత్త విషయం కాదు అని మీరు చెప్పండి. ఇది 5000 సంవత్సరాల క్రితం కూడా జరిగింది అని మీరు వ్రాయండి. ఇప్పుడు వారొచ్చి అడుగుతారు, ఇలా వ్రాయటంలో తప్పేమీ లేదు. ఈ యుద్ధం ఇంతకు ముందు జరిగింది, ఇందులో కొత్తేమీ లేదు. మహాభారత యుద్ధం 5000 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. క్రైస్తవులు భారత ఖండంలోకి వచ్చి రాజ్యం తీసుకున్నారు, అందులో కొత్తేమీ లేదు. మళ్లీ కల్పం తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. ప్రపంచపు ఈ చరిత్ర మరియు భూగోళం రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మరలా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. ఎవరివైతే 84 జన్మలు పూర్తయ్యాయో వారే మొదటి నెంబర్లో లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ రహస్యాలన్నింటినీ బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. నేను మనిషి సృష్టికి బీజ రూపాన్ని, దీనినే తల క్రిందులుగా ఉండే వృక్షము అని అంటారు. ఈ కల్ప వృక్షపాయువు 5000 సంవత్సరాలు అని బాబా తెలియచేస్తున్నారు. స్వస్తిక్లో కూడా 4 భాగాలను ఒకే రకంగా చూపిస్తారు. యుగాలు కూడా సమానంగా ఉన్నాయి, అందులో తేడా ఏమీ ఉండదు. ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయో చూడండి. కొందరు చంద్రుడి వద్దకు వెళతారు, కొందరు మంటల్లోకి దూకుతారు, కొందరు నీటిపై నడవటం నేర్చుకుంటారు. ఇవన్నీ వ్యర్థమే, వీటి వల్ల లాభమేమీ లేదు. మనుషులు పావనంగా ఈ ముక్తి ధామంలోకైతే వెళ్లలేరు కదా. వారు ఏం చేసినా తిరిగి ఇంటికి వెళ్లలేరు. ఆత్మ తన ఇంటిని, తన తండ్రి ఇంటిని మర్చిపోయింది. ఆత్మ తనను తాను మర్చిపోయి దేహ అభిమానిగా అయిపోయింది. మళ్లీ మందిరాలలోకి వెళ్లి మహిమ చేస్తారు. నీవు సర్వగుణ సంపన్నుడవు, మేము నీచులము పాపులము అని అంటారు. స్వయాన్ని నిందించుకుంటారు. బాబా ఎప్పుడూ పూజారిగా అవ్వరు. ఆ తర్వాత శంకరణ్ణి కూడా సదా పూజ్యుడు అని అంటారు, అతడు కూడా పూజారిగా అవ్వడు. అతని పాత్రే ఇక్కడ లేదు. ఈ స్టేజ్ పై బ్రహ్మ మరియు విష్ణు పాత్రనే ఉంది. బ్రహ్మ మరియు విష్ణువులకు ఏ పాత్రలున్నాయో ప్రపంచంలో ఇంకా ఎవరికీ తెలియదు. త్రిమూర్తి బ్రహ్మ అని అంటారే కాని దాని అర్థాన్ని ఏమీ తెలుసుకోరు. బ్రహ్మ ద్వారా స్థాపన అని మహిమ చేస్తారు, కాని ఎవరు చేస్తారు అన్న చిత్రమే లేదు. కేవలం నోటి ద్వారా అంటారు, కాని అతడు ఎక్కడ ఉన్నారు? శివుడంటే ఎవరు అన్నది కూడా వారికి తెలియదు. బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న ఒక అద్భుత తార అని ఆత్మ గురించి అంటారు. నేనొక అవినాశి ఆత్మను, శరీరము నశ్వరమైనది అని కూడా అంటారు. కాని ఎన్ని శరీరాలు తీసుకుంటారు అన్నది వారికి తెలియదు. మనుషులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు, ఆర్తిగా పిలుస్తూ ఉంటారు. ఓ గాడ్ ఫాదర్ అని అంటూ ఉంటారు. ఎప్పటి నుండైతే దుఃఖం ప్రారంభమయ్యిందో అప్పటి నుండి పిలుస్తూనే ఉన్నారు. భారతదేశంలో రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు ఇతర ధర్మాలలో కూడా రావణ రాజ్యం ప్రారంభమవ్వదు. వారు వారి సమయంలోనే సతోరజో తమోలలోకి రావలసి ఉంటుంది. ఈ కథంతా భారత ఖండం గురించి. అవన్నీ శాఖలు మాత్రమే. బాబా సంగమ యుగంలోనే వస్తారు. భారతదేశం తమో ప్రధానంగా అయిపోయినప్పుడు వృక్షమంతా తమో ప్రధానంగా అవుతుంది. వారు కూడా సుఖ దుఃఖాలను అనుభవించవలసి ఉంటుంది. వృక్షంలో కొత్త కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటాయి. ఆ కొత్త వారు కూడా సతోరజో తమోలలోకి రావలసిందే. చివరిలో ఎవరైతే వస్తారో వారికి ఏదో కాస్త గౌరవం ఉంటుంది. ఒక్క జన్మలో కూడా సతో రజో తమో గుణాలను దాటగలుగుతారు. కాని దానికి విలువ ఏమీ లేదు. ఎవరైతే హీరో హీరోయిన్లగా పాత్రను అభినయిస్తారో వారికే విలువంటుంది. హీరో హీరోయిన్ల పాత్రను బాబా అభినయిస్తారు అని అనటానికి వీల్లేదు. వారు వచ్చి పతితులను పావనులుగా తయారు చేస్తారు. కాని వారు స్వయం పతితంగా అవ్వరు. మీరు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. శ్రీమతమనుసారంగా రాజయోగం ద్వారానే మీరు రాజ్యాన్ని తీసుకున్నారు. ఇప్పుడు పురుషార్థం చేస్తారు. ఇప్పుడు మరలా తీసుకుంటున్నారు. నేను రాజ్యం చెయ్యను. మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను అని బాబా తెలియచేస్తున్నారు. ప్రపంచంలో మనుష్యులు ఎన్నో చెప్తూ ఉంటారు. భగవాను వాచ, నేను నిన్ను రాజులకు రాజుగా తయారు చేస్తాను అని కూడా ఉంది. కాని దాని అర్థాన్ని వారు తెలుసుకోరు. ఇతరులకు అర్థం చేయించలేరు. భగవాను వాచ అని ఉన్నదంటే తప్పకుండా భగవంతుడు ఎప్పుడో వచ్చి ఉండాలి. అప్పుడే వారు చెప్పి ఉంటారు కదా. పిల్లలు, భారతదేశంలోని శివ జయంతిని, శివరాత్రిని జరుపుకుంటారు. బాబా భారత ఖండంలోకే వస్తారు. భారతదేశమే అవినాశి ఖండం. దాని మహిమ అపారమైనది అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా మహిమ ఏ విధంగా అపారమైనదో అలాగే భారతదేశ మహిమ కూడా అపారమైనది. భారతదేశంలోనే పరంపిత పరమాత్మ వచ్చి మనుష్యులందరికీ సద్గతినిస్తారు. అందరికీ సుఖాన్నిస్తారు. వారి జన్మస్థానం భారతదేశమే. భారతదేశమే ప్రాచీన దేశం. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించేందుకు భారతదేశంలోకే వచ్చారు. కాని కృష్ణుడిని భగవంతుడు అని అన్న కారణంగా వీరి మహిమ అక్కడ గుప్తమైపోయింది. భగవంతుడు ఒక్కరే. అతడినే సద్గురువు అని పిలుస్తారు. గురువులు ఎంతో మంది ఉన్నారు. కొందరు వ్యాపారం నేర్పించే వారిని కూడా గురువు అని అనేస్తారు. ఈ రోజుల్లో అందరినీ అవతారంగా భావిస్తున్నారు, ఏమీ అర్థం చేసుకోరు. ఎప్పుడైతే పూర్తిగా పతితులుగా అయిపోతారో అప్పుడు బాబా వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండి అని పిలుస్తారు. బాబానే వచ్చి సత్యమైన అమర కథను వినిపిస్తారు. మనం 84 జన్మలలోకి ఎలా వస్తామో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మొదట మంచి జన్మ ఉంటుంది, ఆ తర్వాత దిగుతూ వస్తాము. ప్రపంచం కూడా దిగే కళలోకొస్తుంది. మనుషుల బుద్ధి సతో రజో తమో ప్రధానంగా అవుతుంది. సత్యగన్ నుండి కొద్ది కొద్దిగా కళలు తగ్గుతూ ఉంటాయి. పైకి ఎక్కే కళ, దిగే కళ ఉంటాయి. మీ వల్ల అందరూ లాభాన్ని పొందుతారు. సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే కదా. ఆ గురువులు కేవలం శాస్త్రాలను వినిపిస్తారు. అవన్నీ వింటూ వింటూ కిందకు దిగజారుతూ వచ్చారు. నేను మిమ్మల్ని ఇంత షావుకారులుగా తయారు చేసి వెళ్లాను, ఇన్ని వజ్ర వైడూర్యాలతో నిర్మితమైన భవనాన్ని ఇచ్చి వెళ్లాను, ఇవన్నీ ఏమైపోయినాయి అని బాబా ప్రశ్నిస్తున్నారు. లౌకిక తండ్రి పిల్లలకు డబ్బునిస్తాడు, కాని ఆ పిల్లలు ధనాన్ని వ్యర్థం చేసేస్తారు. అప్పుడు తండ్రి పిలిచి, నేను నీకు ఇంత డబ్బులిచ్చాను, దానిని ఎక్కడ పాడు చేశావు అని ప్రశ్నిస్తాడు కదా. పిల్లల వద్ద డబ్బులుంటే వాటిని ఖర్చు చేసేస్తారు. తండ్రి ధర్మాత్ముడై ఉంటాడు, పిల్లలు విదేశాలకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసేస్తారు, అయినా తండ్రి ఏమీ చెయ్యలేడు. తండ్రి వారిని వెళ్లగొట్టలేడు కదా, ఎందుకంటే అది వారి తాత ఆస్తి. లౌకిక తండ్రి ఏమీ చెయ్యలేడు, కాని లోపల మదన పడుతూ ఉంటాడు. కొందరు పిల్లలు ఎంత చెడ్డగా ఉంటారంటే, తండ్రి చనిపోయిన 12 నెలల్లోనే మొత్తం ఆస్తినంతటినీ పోగొట్టేస్తారు. అవన్నీ హద్దు విషయాలు. ఇక్కడ ఇది అనంతమైన విషయం. మీరు ఎంత ధనవంతులుగా ఉండేవారు, విశ్వాధిపతులుగా ఉండేవారు, మళ్ళీ ఇంత నిరుపేదలుగా ఎందుకైపోయారు? ఆ ధనమంతా ఏం చేశారు అని బాబా పిల్లలను ప్రశ్నిస్తున్నారు. భారతదేశాన్ని ఇంత సుసంపన్నంగా తయారు చేశాను, ఆ ధనమంతా ఏమయ్యింది అని బాబా పిల్లలనే ప్రశ్నిస్తారు. భక్తి మార్గంలో ఎంత ఖర్చు చేశారు? మళ్లీ బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. శాస్త్రాలు మొదలైనవి వాటి కోసం ఎంతో ఖర్చు చేస్తారు. వాటిని నమస్కరిస్తూ నమస్కరిస్తూ నుదురు కూడా అరిగిపోయింది. అలాగే ధనమంతా పోగొట్టుకున్నారు. ఇది డ్రామా. నేను మిమ్మల్ని షావుకారులుగా తయారు చేస్తాను, రావణుడు మిమ్మల్ని నిరుపేదలుగా తయారు చేస్తాడు. భారతవాసులకే తండ్రి అర్థం చేయిస్తారు కదా. భారతదేశమే బంగారు పిచ్చుకగా ఉండేది, ఎంతో ధనముండేది. దానినంతటిని ఇతర ధర్మాల వారు దోచుకు వెళ్లారు. భారతదేశమెలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. భారతదేశమే స్వర్గంగా, భారతదేశమే నరకంగా అవుతుంది. ఇప్పుడు ఇది నరకం కావుననే ప్రతి ఒక్కరూ తాము పతితులము అని అర్థం చేసుకునే విధంగా బాబా మెట్ల చిత్రాన్ని కూడా తయారు చేయించారు. చిన్న చిన్న పిల్లలకి కూడా చిత్రాలను చూపించి అర్థం చేయించటం జరుగుతుంది కదా. చిత్రం లేకుండా పిల్లలు ఏమర్థం చేసుకోగలరు? బాబా కూడా వచ్చి పతితుల నుండి పావనులుగా తయారయ్యేందుకు సహజమైన యుక్తిని తెలియచేస్తారు. ఇది సహజాతి సహజమైనది మరియు కష్టమైనది కూడా. సత్తిగల్లో దేహి అభిమానులుగా ఉంటారు. ఇప్పుడు ఇక ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది. ఈ పాత శరీరాన్ని వదిలేయాలి అని ఆత్మ భావిస్తుంది, సాక్షాత్కారమవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు చిన్న పిల్లవాడిగా అవ్వాలి, పాత శరీరాన్ని వదిలేయాలి అని ముందే తెలుస్తుంది. ఇక్కడెవరైనా మరణిస్తే ఒకవైపు అందరూ ఏడుస్తారు, ఇంకొక వైపు బాజా మ్రోగిస్తూ ఉంటారు. సత్తిగల్లో ఎంతో సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. కావున అక్కడ సంతోషంగా వేడుకను జరుపుకుంటారు. కాని ఇక్కడ ఎంతో బాధపడతారు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. అంటే దీని అర్థం అంతకు ముందు నరకంలో ఉన్నట్లే కదా. ఇప్పుడు స్వర్గవాసులుగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. బాబా మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తారు. జీవనముక్తినిచ్చేందుకు బాబా వస్తారు. రావణ బంధనం నుండి విముక్తులను చేసి జీవనముక్తులుగా చేస్తారు. నేను కల్ప పూర్వం వలె వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తానని బాబా తెలియచేస్తారు. కల్ప కల్పం బ్రహ్మ తనువులోకే వస్తాను. మీరు తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాలి. యజ్ఞంలో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి కదా. ఇది రాజస్వ అశ్వమేధ అవినాశి జ్ఞాన యజ్ఞం. ఇందులో ఈ రథాన్ని స్వాహ చెయ్యాలి. ఈ రథాన్ని అశ్వము అని అంటారు. స్వరాజ్యం కోసం ఈ అశ్వములు అనగా శరీరాలన్నీ స్వాహ అవ్వనున్నయ్యి. ఆత్మ స్వాహ అవ్వదు. ఆత్మలు లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకుని వెళ్ళిపోతాయి. మళ్లీ కొత్తగా అందరి పాత్ర ప్రారంభమవుతుంది. దీనినే చరిత్ర రిపీట్ అవటమని అంటారు. కొత్త ప్రపంచాన్ని స్థాపించి పాత ప్రపంచాన్ని అంతం చేసేందుకే బాబా వస్తారు. శాస్త్రాలలో మహిమ చెయ్యబడ్డ మహాభారత యుద్ధం ఇదే. ఈ యుద్ధం ద్వారా స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అని అర్థం చేయించాలి. కావున దీని మహిమ శాస్త్రాలలో ఉంది. అచ్చ మధురాతి మధురమైన అతి ప్రియమైన జ్ఞాన పుష్పాలు జ్ఞాన సితారాలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, గతించిన విషయాల గురించి ఎప్పుడూ చింతించకూడదు. ఏ విషయమైతే జరిగిపోయిందో దానిని కొత్తదిగా భావించకుండా మర్చిపోవాలి. రెండో పాయింట్, ఈ రాజస్వ అశ్వమేధ యజ్ఞంలో మీ తనువు మనస్సు ధనములన్నింటినీ సఫలం చేసుకోవాలి. ఈ అంతిమ జన్మలో సంపూర్ణ పావనంగా అయ్యేందుకు కష్టపడాలి. వరదానం శ్రేష్ఠ వృత్తి ద్వారా ప్రవృత్తిని ప్రగతి సాధనంగా తయారు చేసే సదా సమర్థవాన్ భవ. ప్రవృత్తిలో మొదట వృత్తి ద్వారా పవిత్రంగా లెక్క అపవిత్రంగా అవుతారు. ఒక్కవేళ వృత్తిని సదా ఒక్క బాబాతోనే ఉంచినట్లయితే ఒక్క బాబా తప్ప ఇతరులెవరూ లేరు అన్న ఇటువంటి ఉన్నతమైన వృత్తిలో ఉన్నట్లయితే ప్రవృత్తి ప్రగతికి సాధనంగా అయిపోతుంది. వృత్తి ఉన్నతంగా మరియు శ్రేష్టంగా ఉన్నట్లయితే చంచలమవ్వలేదు. ఇటువంటి శ్రేష్ట వృత్తి ద్వారా ప్రగతిని పొందుతూ గతి సద్గతులను సహజంగానే పొందుతారు. ఇక అన్ని ఫిర్యాదులు సమాప్తమైపోతాయి. స్లోగన్ ఒకవేళ పవిత్రత స్వప్న మాత్రమైనా కదిలినట్లయితే నిశ్చయపు పునాది దృఢంగా లేనట్లు. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యండి. మెరుస్తున్న నక్షత్రాలైన మీరు సూర్య చంద్రులలా మీ సంపూర్ణ స్థితిలో మరియు మాస్టర్ దాత తనపు స్టేజ్లో స్థితి అయి ఉన్నట్లయితే బ్రహ్మిస్తున్న ఆత్మలు వెతుకుతున్న ఆత్మలు దీపపు పురుగుల్లా పొందేందుకు కలిసేందుకు స్వతహాగానే తీవ్ర వేగంతో మీ వద్దకొస్తారు. అప్పుడు మీరందరికీ క్షణకాలంలో బాబా ద్వారా ముక్తి జీవన ముక్తి యొక్క అధికారాన్ని ఇప్పించే సేవను తీవ్ర గతితో చెయ్యాల్సి వస్తుంది. ఓం శాంతి.
ఓం శాంతి. బాబ్ దాదా మహావాక్యాలు అమృత వేళ యొక్క మహత్వం పైన బాబా అంటున్నారు, లేస్తూనే సమాన్ భవ వరదానం తీసుకోండి. సెకండ్ నంబర్, తండ్రి స్నేహమును తండ్రి వరదానాలను తండ్రితో కలయికను సమాన స్వరూపంలో కాక సమానంగా తయారయ్యే శుభ సంకల్ప స్వరూపంగా నడుస్తూ ఉంటారు. తండ్రి సముఖము యొక్క అనుభవం అనగా తండ్రి నుండి సర్వప్రాప్తులు పొందుతున్న అనుభూతి పొందుతూ ఉంటారు. మరి ఫస్ట్ నంబర్ సమానంగా తయారై కలిస్తే రెండవ నంబర్ సమానంగా తయారయ్యే సంకల్పంతో కలుస్తారు. నిన్న మనం ఫస్ట్ నంబర్ విన్నాము. ఫస్ట్ నంబర్ సమానంగా తయారై కలిస్తే రెండవ నంబర్ సమానంగా తయారయ్యే సంకల్పంతో కలుస్తారు. మూడవ నంబర్ వారి విషయమైతే అడగనే వద్దు. మూడవ నంబరు వారి లీల విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడు పుత్రునిగాయి కలుస్తారు మళ్ళీ ఇప్పుడిప్పుడే యాచించేవారిగా అయిపోతారు. బహురూపులుగా ఉంటారు. ఒకసారి ఒక రూపంలో కలుస్తారు, మరొకసారి మరొక రూపంలో. కనుక పిల్లలు కూడా మిలనము జరుపుకోవడంలో నంబర్ వారిగా అయిపోతారు అని అంటున్నారు బాప్ దాదా. ఓం శాంతి.